ॐ भद्रं कर्णेभिश्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
ఎనిమిదవ మంత్రం మొదటి అధ్యాయం మొదటి ఖండం ఎనిమిదవ మంత్రం
తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం लोकाः कर्मसु चामृतम् यः सर्वज्ञः सर्ववित् यस्य ज्ञानमयं तपः तस्मादेतद्ब्रह्मनाम रूपमन्नं च जायते
महाशालः शौनकः శిష్యుడు అంగిరసుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యని నాకు నేర్పవలసింది అని గురువును ప్రార్థిస్తాడు. ప్రశ్న ఎలా అడుగుతాడు గురువు దగ్గర అంటే, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేనిని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లుగా భావింపబడుతుందో దాన్ని పరమసత్యం బ్రహ్మస్వరూపం అన్నారు. అటువంటి సత్యాన్ని నాకు బోధించవలసింది అని వినయ విధేయతలతో గురువును సమీపించి శౌనకుడు అడుగుతాడు. అప్పుడు అంగిరసుడు పరావిద్య అపరావిద్య అని రెండు విద్యలు ఉన్నాయి. అపరావిద్య అంటే ఈ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా అపరావిద్య అని, పరావిద్య అంటే అక్షర విద్య అని. అక్షరం అంటే యత్ అదృశ్యం, ఏదైతే కనులతో చూడబడలేదో, అగ్రాహ్యం ఏదైతే మన చేతులతో గ్రహింపబడలేదో, అగోత్రం ఏ అక్షర బ్రహ్మమైతే గోత్రానికి అతీతంగా ఉన్నదో, జాతి కుల ఇటువంటివి లేకుండా, ఆవరణం ఎటువంటి రంగు రూపు లేకుండా, అచక్షుశ్రోత్రం కళ్ళు కాళ్ళు చేతులు అనేటువంటి అవయవాలు లేనటువంటి, అపాణి పాదం తత్సూక్ష్మం సూక్ష్మమైనటువంటి ఆ అక్షర బ్రహ్మం, విభుం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ అక్షర బ్రహ్మం, సర్వగతం అటువంటి అక్షర బ్రహ్మాన్ని తపస్సు ద్వారా ధీరులు తెలుసుకుంటారు అని చెప్పి 7వ మంత్రంలో చెప్పిన తర్వాత 6వ మంత్రంలో బ్రహ్మ లక్షణం చెప్పి ఈ బ్రహ్మమే భూతయోనులన్నిటికీ కారణం. యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ, జ్ఞానులు ఈ విధంగా అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. ఎవరైతే ఈ విద్యను పొందుతారో ఆ విద్యనే పరావిద్య అని అంటారు. ఏ అక్షర బ్రహ్మమైతే అన్ని జీవరాశులకి అన్ని ప్రాణులకి కారణభూతమో, అటువంటి అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవడమే పరావిద్య. ఆ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. ఆ అక్షర బ్రహ్మమే సృష్టి కారణం అని చెప్పి 8వ మంత్రంలో చెప్పారు. తపసా చీయతే బ్రహ్మ, ఆ అక్షర బ్రహ్మమే మాయాసహిత ఈశ్వరుడిగా మారి మాయా అనేటువంటి శక్తి ద్వారా సంకల్పం ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని సృష్టిస్తుంది బ్రహ్మ. ఆ ఈశ్వరుడి నుంచే అన్నం అభిజాయతే, అవ్యక్తమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా వస్తుంది. కంటికి కనపడదు ముందు. ఈ మాయ అనేటువంటిది అవ్యక్తం. తర్వాత అన్నాత్ ప్రాణ మనః సత్యం లోకాహ, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మస్వరూపాన్ని నుంచే వచ్చినై. ఇవన్నీ కూడా సమష్టి సంబంధించినవి, సూక్ష్మం ఇంకా స్థూలంగా రాలేదు. ఇక్కడ మనకు చెప్పిందంతా కూడా సూక్ష్మ ప్రపంచం. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి మనం చూసాం, ప్రాణం అంటే క్రియాశక్తి అని, మనస్సు అంటే జ్ఞానశక్తి అని. మనకి కంటికి కనపడేదంతా కూడా తర్వాత వచ్చింది వాటి నుంచి. ఇలా సృష్టి జరిగింది. కారణం ఎవరు? ఆ యొక్క అక్షరం బ్రహ్మ. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. యథా ఊర్ణనాభి సృజతే గృహతే చ. ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది ఏంటి, ఈ అక్షర బ్రహ్మం మాయాసహిత ఈశ్వర ఈ జగత్తును సృష్టించడానికి మరే పదార్థాన్ని ఉపయోగించలేదు. మన ఇంట్లో వాళ్ళు వంట చేసేటప్పుడు ఎన్నో పదార్థాలు ఉపయోగిస్తారు. ఒకటి తయారు చేయాలంటే మూల పదార్థం లేకుండా తయారు చేయలేం కదా. మనందరి భావన ఏమిటి, ఈశ్వరుడు కూడా అలాగే ఏదో పదార్థం పెట్టి తయారు చేసుంటాడు ఈ సృష్టిని అంతా కూడా. అలాంటి సందేహం వస్తే అంటే ఆయన ఏదో పదార్థంతో తయారు చేశాడంటే ఆ పదార్థాన్ని ఎవరు సృష్టించారండి, మనకి ఈ సందేహం రాదు. చిన్నప్పుడు కథలు చెప్తుంటే వింటాం, పంచభూతాలతో ఆయన తయారు చేశాడు అని చెప్పి చెప్తారు కొంచెం చదువుకున్న వాళ్ళు. పంచభూతాలతో ఈ జగత్తునంతా కూడా ఆయన సృష్టించాడు అన్నాను. పంచభూతాలు ఇలా వచ్చినాయండి. ఇవన్నీ ఆలోచిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. పంచభూతాలు ఎలా సృష్టించాడు అంటే దేని ద్వారా సృష్టించాడు. కాబట్టి బ్రహ్మమే, అక్షర బ్రహ్మమే ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఆయనే మూల పదార్థం. తన నుంచే ఈ సృష్టిని సృష్టించాడు.
వివర్త ఉపాదాన కారణం అన్నం. వివర్త ఉపాదాన కారణం అంటే ఏమిటి? మార్పు చెందకుండా ఈ సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆ బ్రహ్మ ఏమన్నాం? సర్వవిత్, సర్వజ్ఞ అన్నాం. సర్వజ్ఞ అంటే ఏమిటి? ఎ టోటల్ లెవెల్ అని అర్థం. మాయా ఉపాధి సహితం బ్రహ్మ సర్వజ్ఞ. సర్వవిత్ అంటే అవిద్యాసహితం బ్రహ్మ వ్యష్టి రూపేణ అని అర్థం. సర్వవిత్, ఆ అక్షర బ్రహ్మమే చైతన్యం, ఆత్మస్వరూపం అన్నాం. ఆ ఆత్మస్వరూపం చైతన్యమే సమస్త సృష్టి దృష్టి చూస్తే సర్వజ్ఞ, అన్ని తెలిసినవాడు అని అర్థం. సర్వవిత్ అంటే ఏమిటి? ప్రతి శరీరంలో ఉండి ఆత్మస్వరూపంగా ఉండి ప్రతి శరీరంలో అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. ప్రతి శరీరం అంటే మన శరీరం కూడా ఇంక్లూడ్ అయినట్టే కదా, అది సర్వవిత్ అంటే. సర్వజ్ఞ సర్వవిత్. ఎలాంటి తపస్సు చేశారాయన? జ్ఞానమయం తపః, జ్ఞానమే తపస్సు అని అర్థం. తస్మాత్ ఏతత్ బ్రహ్మనామ. కాబట్టి ఈ అక్షరం బ్రహ్మ సృష్టి కారణం ఏమిటి పేరు అంటే బ్రహ్మ అని పేరు. పరావిద్య అంటే బ్రహ్మవిద్య, బ్రహ్మవిద్య అంటే ఆత్మవిద్య, ఆత్మవిద్య అంటే ఎక్కడ ఉంది ఆత్మ? ఈ శరీరంలో కూడా ఉంది, అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఇక్కడ శరీరంలో ఉన్నట్లే కదా. ఈ శరీరంలో ఉన్నది ఏమిటి? ఆ బ్రహ్మ పేరు ఆత్మ అని పేరు. ఇక్కడ ఉంటే, బయట ఉంటే బ్రహ్మ అని పేరు. బ్రహ్మనామ రూపం అన్నం చ జాయతేన. అన్ని నామరూపాల్లో కనపడుతున్నాడు ఆ బ్రహ్మమే అన్న. రూపం అన్నం చ జాయతే, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? సకల జీవరాశులన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మం నుంచే వస్తున్నాయి అని చెప్పి ఇంతవరకు మొదటి అధ్యాయంలో మొదటి ఖండం అయింది. ఇప్పుడు రెండవ ఖండంలో మొదటి మంత్రం మనం చదవాలి. ఇంతవరకు క్రిందటి క్లాసులో చూసాం, రిపీట్ చేయండి మంత్రం. చాప్టర్ 1 సెక్షన్ 2. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయః యాన్య పశ్యంస్తాని త్రేతాయాం బహుధా సంతతాని. తాన్యాచరథ నియతం సత్యకామాః ఏషవః పంథాః సుకృతస్య లోకే. ఈ యొక్క రెండవ ఖండంలో అపరావిద్య గురించి విశేషంగా చెప్పబడుతున్నది, స్తుతి చేయబడుతోంది. అపరావిద్య అంటే వేదాంతానికి పూర్వం ఉండేటువంటిది కర్మకాండ, వేదపూర్వ కర్మకాండని ఇక్కడ స్తుతి చేస్తున్నారు. దాన్నే అపరావిద్య అని అంటాం. వేద పూర్వ అని కూడా అనొచ్చు, గ్లోరీ అంటాం. గ్లోరిఫైయింగ్ ద కర్మకాండ. ఆ కర్మలు చేస్తే, కర్మ అంటే 13వ రోజు చేసే కర్మ అనుకోవాకండి. కర్మ అంటే ఇక్కడ ఏ వైదిక కర్మ కానీ స్మార్త కర్మ కానీ, అగ్నిహోత్రం మొదలైనటువంటి అన్ని వైదిక కర్మలు, ఇవన్నీ కూడా వేద పూర్వంలో చెప్పబడినాయి. వేదాన్ని రెండు భాగాలుగా చూసాం కదా, కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండ అయితే అపరావిద్య, జ్ఞానకాండ అయితే పరావిద్య. సో కర్మకాండలో ఏం చెప్పబడింది, దాని యొక్క విశిష్టత ఏమిటి, దాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది మనకు, ఇదంతా కలిసి అపరావిద్య. కాబట్టి ఆ అపరావిద్యను చెప్తున్నారు ఇప్పుడు ఈ ఖండంలో. ఏమని, తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయః యాని పశ్యన్ స్థాని త్రేతాయాం బహుదా సంతతాని. అంటే ఏమిటి, ఈ మంత్రాలలో చెప్పబడినటువంటి మంత్రేషు కర్మాణి, ఈ కర్మలన్నీ కూడా మంత్రంలో, ఈ కర్మకాండలో చెప్పబడినటువంటి మంత్రాలన్నీ ఉన్నాయి కదా, ఆ మంత్రాలకు తగినటువంటి రిచువల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది. కర్మాణి కవయః యాని కవయః అపశ్యన్ పశ్యం స్థాని కవయః అపశ్యన్. అంటే ఋషులు, కవయః అంటే ఎవరు, కవులు కాదు, కవయః అంటే ఇక్కడ ఋషులు, జ్ఞానులు, ప్రాజ్ఞులు అని అర్థం. అపశ్యన్ అంటే దర్శించారో, ఏ మంత్రాలనైతే మన ఋషులు ప్రాజ్ఞులు దర్శించారో అవన్నీ కూడా, ఆ మంత్రాలన్నీ కూడా వేద పూర్వ భాగం అంతా కూడా తాని కర్మాణి, ఆ రిచువల్స్ అన్నీ కూడా, ఆ యజ్ఞ కర్మలన్నీ కూడా సంతతాని బాగా విస్తృతంగా వ్యాపించబడి ఉన్నాయి. విస్తృతంగా అంటే ఎన్నో రకాలైనటువంటి, ఎన్నో విధాలైనటువంటి యజ్ఞ యాగాది కర్మలు చెప్పబడినాయి. మగపిల్లవాడు పుట్టాలంటే ఎటువంటి క్రతువు చేయాలి, ఆరోగ్యం కావాలంటే ఎటువంటి క్రతువు చేయాలి, ఇన్ని సంవత్సరాలు జీవించాలంటే ఎటువంటి యజ్ఞం యాగం చేయాలి, ధనం కావాలంటే ఎటువంటి యజ్ఞం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నీకు ఏమేమి కావాలంటే అవేవి పొందడానికి వేద పూర్వంలో రెమెడీస్ చెప్పున్నాయి. సంతతాన్ని అంటే చాలా చెప్పబడి ఉన్నాయి, విస్తృతంగా చెప్పబడి ఉన్నాయి అని అర్థం. ఎప్పుడు ఎక్కడ చెప్పబడి ఉన్నాయంటే త్రేతాయాం, త్రేతాయాం అంటే మూడు వేదాలలో అని అర్థం. మూడు వేదాలు ఏమిటండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. మూడు వేదాలలో కూడా చెప్పబడి ఉన్నాయి ఈ కర్మలన్నీ కూడా, విస్తృతంగా చెప్పబడి ఉన్నాయి మూడు వేదాలలో. బహుధా సంతతాని అనేక విధాలుగా వ్యాపించి ఉన్నాయి. తత్ ఏతత్ సత్యం, ఇవన్నీ కూడా సత్యములే. అంటే ఏమిటి, ఏదో పిట్ట కథలు అనుకోవాకు, ఇవన్నీ ఆచరిస్తే నీకు నిజంగానే ఫలితం లభిస్తుంది అని అర్థం. ఏతత్ సత్యం ఎవరు చెప్తున్నారు, అంగిరసుడు చెప్తున్నాడు. ఎవరితో, శౌనకుడితో చెప్తున్నాడు. ఎవరెవరితో చెప్తున్నారో తెలుసు, జ్ఞాపకం ఉండాలి. అంగిరసుడు శౌనకుడితో చెప్తున్నాడు. ఏమని, ఈ విధంగా మన ఋషులు దర్శించారు, వేద పూర్వంలో చెప్పబడిన మంత్రాలన్నీ కూడా సత్యములే, అవన్నీ పాటించడం వల్ల, ఆ యజ్ఞయాగాదులు పాటించడం వల్ల ఫలితాలు ఉంటాయి అని చెప్పి మన వాళ్ళు దర్శించారు. ఏమిటా ఫలితం అంటే, స్వర్గానికి పోవడం. అందరూ స్వర్గానికి పోవాలనుకుంటారు కదా, అటువంటి ఫలితాలన్నమాట. సత్యకామాహ, ఓ సత్యకాములారా అని అర్థం. అంటే ఏమిటి, కర్మఫలాన్ని ప్రియంగా ఆశించేటటువంటి వాళ్ళు అని అర్థం. ఇక్కడ సత్యకామాహ అంటే ఏ కర్మ ద్వారా అయితే ఫలం లభిస్తుందో ఆ ఫలాన్ని ఆశిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సత్యకాములు. ఇక్కడ సత్యకామాహ కర్మ ఫల ప్రియులారా అని అర్థం. ప్రియంగా కర్మఫలం, ఏం ఫలం వస్తుందో ఎదురు చూస్తుంటాం కదా, ఏదన్నా చేయంగానే అది పనిచేస్తుందా లేదా అని చూస్తాం వెంటనే. గుడికి వెళ్ళి రాగానే ఆ గుడిలో ప్రార్థన చేసుకున్నాను, దేవుడికి చెప్పొచ్చాను, చూస్తాం ఒక వారం రోజులు, లేకపోతే దేవుడిని మార్చేస్తాం అన్న, డాక్టర్ని మార్చినట్లుగానే ఐ విల్ ట్రై విత్ దిస్ డాక్టర్. మందు పనిచేయకపోతే ఇంకొక డాక్టర్. కాబట్టి రిజల్ట్ వీఆర్ వెయిటింగ్ అన్నమాట. అదే ఇక్కడ సత్యకామాహ అంటే. ఇప్పుడు సుదర్శన హోమం, రుద్రం ఇవన్నీ చేస్తారు కదా, పూజలు పునస్కారాలన్నీ కూడా. ఇవన్నీ చేసేటప్పుడు దేనికి చేస్తారు? సంకల్పం ఉంటుంది కదా, ఫలానిది కావాలి నాకు, మా అబ్బాయికి సీట్ రావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మంచి సంబంధం దొరకాలి, ఇవన్నీ మరి సంకల్పాలు ఉంటాయి కదా. ఆ సంకల్పాలన్నీ తీర్చుకోవాలి అంటే మరి ఆ యొక్క కర్మ చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఆ ఫలం కోసం ఎదురు చూస్తాం కదా. అప్పుడు అలా చేసే వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళని ఏమంటారు? సత్యకామాహ అంటారు. ఓ సత్యకామాహ, కర్మఫలం ఆశించేటటువంటి వాళ్ళు అని అర్థం. తాని కర్మాణి ఆచరత, మీరందరూ కూడా ఆ కర్మలను ఆచరించవలసింది. ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో అవన్నీ మీరు ఆచరత అంటే పాటించండి, ఆచరించండి, ఆచరించండి, ఆచరత, వాటిని ఆచరించండి ఎప్పుడూ. నియతం, నియతం అంటే ఏమిటి? శాస్త్రంలో చెప్పిన విధంగా, శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరించాలి. వివాహం అంటే శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవాలి, ఉపనయనం అంటే శాస్త్రోక్తంగా ఉపనయనం చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఎక్కడ టైం ఉందండి శాస్త్రోక్తంగా లేదన్నారు? శాస్త్రోక్తంగా లేకపోతే ఆ ఫలం అంత ఫలం రాదు, ఎక్స్ట్రీమ్ ఫలం రాదు. అది నియతం అంటే ఇక్కడ యథావిధి అని అర్థం. వివాహం అంటే ఎన్ని చిన్న చిన్న ఇవన్నీ చేస్తాం కదా, స్నాతకం అనే అవన్నీ చేస్తారు కదా, నాగవల్లి ఇవన్నీ చేస్తారు. అట్లా ఎన్ని ఉన్నాయి చిన్న చిన్నవన్నీ కూడా, మంగళసూత్ర ధారణ దగ్గర నుంచి, చిన్న చిన్న కాశీయాత్ర దగ్గర నుంచి, ఇదంతా యథావిధే కదండి. నామకే వాస్తి కాకుండా యథావిధిగా చేసుకోవాలి. యథావిధిగా చేస్తే నియతం వహ ఏష సుకృతస్య లోకే పంథాహ. మీరు కనుక అలా ఆచరిస్తే ఆ కర్మలన్నీ కూడా, ఈ 43 రెండు సంస్కారాలు ఉన్నాయి కదా, 42 సంస్కారాస్, శ్రీమంతోన్నయన దగ్గర నుంచి, పుంసవనం దగ్గర నుంచి, బాలసార దగ్గర నుంచి, అన్నప్రశ్న, విద్యాభ్యాసం, ఇవన్నీ కూడా వేదపూర్వంలో చెప్పబడినటువంటివి. ఇవన్నీ కూడా నియమంగా నియతంగా ఆచరించాలి, పద్ధతిగా ఆచరించాలి. ఆచరిస్తే ఏమవుతుందంటే సుకృతస్య, ఆ విధంగా మంచిగా చేయడం వల్ల, సుకృతస్య అంటే ఆ పుణ్యకర్మ ఫలం, పుణ్యకర్మ ఫలం. సుకృతం అంటే ఏమిటి? పుణ్యకర్మ. దాని యొక్క ఫలం వహ ఏష పంథా లోకే, ఆ కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం మనల్ని ఉన్నత లోకాలకి తీసుకువెళుతుంది అని అర్థం. ఎప్పుడు నియమంగా నియతంగా చేస్తే, ఇదంతా కూడా సత్యమే, మీరు ఆచరించండి అని వేదపూర్వంలో మన ఋషులందరూ కూడా దీన్ని దర్శించారు. వీటిని ఆచరిస్తే మనకు స్వర్గలోకాలు, సత్యలోకాలు అవన్నీ కూడా పొందడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి, మీరు ఆచరించండి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మంత్రం, ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి. త్రేతాయాం సంతతాని అంటే త్రేతాయుగంలో కూడా అని చెప్తారు కొంతమంది, ట్రాన్స్లేట్ చేస్తారు. ఏంటంటే త్రేతాయాం యజ్ఞం, యజ్ఞం అనేది ఎక్కువగా విస్తారంగా వ్యాపించింది త్రేతాయుగంలో, అందుకని కొంతమంది త్రేతాయాం అంటే త్రేతాయుగంలో అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇక్కడ ఎసైడ్ పాయింట్స్ ఏంటంటే, మనకు ప్రతి జీవి కూడా ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ప్రయాణిస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది కదా, స్వర్గలోకానికి ప్రయాణం చేస్తాడు అనేటువంటిది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇంతమంది జీవులు లేరండి, ఒకటే జీవుడండి, ఏకజీవవాదం అని ఉంటుంది. ఏకజీవవాదం అంటే ఒకటే జీవుడు, అట్లా కొంతకాలానికి ఆ జీవుడికి మోక్షం అనంతటా అదే వస్తుంది, మనం ఏం చేయక్కర్లేదు, అని అంటాడు. దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు, కాలానుగుణంగా వచ్చేస్తుందన్నారు. శంకరాచార్యులు వారు చెప్తారు, అట్లా ఏకజీవవాదం వేదాంతం ఒప్పుకోదు, శాస్త్రాలు ఒప్పుకోవు. జీవులు అనేకులు, ఆత్మ ఒకటే, జీవులు మాత్రం అనేకులు. వాళ్ళ వాళ్ళే కర్మానుసారంగా వాళ్ళ వాళ్ళ కర్మలు చేసుకుంటూ ప్రారంభ కర్మ ద్వారా పుణ్యకర్మలు సంపాదించుకొని వాళ్ళకు వాళ్ళు మోక్షం పొందాలి, కానీ అందరూ ఒకటే అంటే ఎట్లవుతుందండి? అది ఏకజీవవాదం అనేది ఒప్పుకోదు వేదాంత శాస్త్రం. తర్వాత ఈ వేదాల్లో కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని చెప్పి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క వేదాన్ని చదువుతారు. యజ్ఞ కర్మలు చేయాలంటే దానికి పురోహితుడు కావాలి కదండి. ఆ పురోహితుడు కూడా ఆ వేదం చదివినటువంటి పురోహితుడే కావాలి. ఆయన ఆ మంత్రాలనే చదువుతాడు. ఎవరంటే వాళ్ళు ఋగ్వేదం చదివినటువంటి పురోహితుడిని హోతా అంటాం, ఋత్విక్ అంటాం. సంస్కృతంలో ఏమంటారంటే ఋత్విక్, మనం పురోహితుడు అంటాం చూసారా, ఆయన్నే ఋత్విక్ అంటారు. యజ్ఞ యాగాలను చేసేవాళ్ళని ఋత్విక్కులు అంటారు. ఈ ఋత్విక్కే వైదిక కర్మ చేసేటప్పుడు ఆయన పేరు, ఋత్విక్ పేరు ఏంటంటే హోతా అని పేరు. అలాగే ఆయన ఏం చేస్తారు, యజ్ఞం చేసేటప్పుడు ఋగ్వేద మంత్రాలు చదవాలి, యజుర్వేద మంత్రాలు చదవకూడదు. నాకు అది కూడా వచ్చినా, ఆహా వచ్చినా కూడా నువ్వు చదవకూడదు, ఇదే చదవాలి, ఋగ్వేద మంత్రమే చదవాలి. అలాగే అధ్వర్యుహు అనేటువంటి ఆయన యజుర్వేదం పారాయణం చేసినటువంటి వ్యక్తి, యజుర్వేదాన్ని మంత్రాలు చెప్పాలి అధ్వర్యుహు. ఎందుకంటే త్రేతాయ మూడు వేదాల్లో వచ్చింది కదా, కాబట్టి అందుకని చెప్తున్నాను, కాంటెక్స్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ అధ్వర్యుహు, తర్వాత సామవేదం చదివినటువంటి ఋత్విక్ ఎవరంటే ఉద్గాత అన్నారు. ఉద్గాత సామవేద మంత్రాలు చదవాలి, అందుకని యజ్ఞం చేసేటప్పుడు అందరూ ఉంటారు. బ్రహ్మ అని ఇంకొక ఋత్విక్, నాలుగో ఋత్విక్, ఆయన అంటే సూపర్వైజర్ లాగనమాట. వీళ్ళు మంత్రాలు చదువుతూ ఉండాలి, ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ మంత్రాలని ఉపయోగిస్తారు. ఋగ్మంత్రం, యజుర్మంత్రం, సామమంత్రం, ఇవన్నీ కూడా ఆ మంత్రాలతో కూడినటువంటి యజ్ఞం. అటువంటి యజ్ఞాల్లో ఉన్నతమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, ప్రాచుర్యాన్ని పొందినటువంటి ఒక యజ్ఞాన్ని ఇక్కడ చెప్పబోతున్నారు. అది అగ్నిహోత్రం అనేది, ఒక శాంపిల్ కోసం. ఏమిటండి యజ్ఞం యజ్ఞం అంటున్నారు, ఏదన్నా ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్ అంటే అది చెప్తాను నెక్స్ట్ శ్లోకంలో అని చెప్పి అంగిరసుడు చెప్తున్నారన్నమాట. రెండవ మంత్రం పంథాహ అంటే మార్గం అని అర్థం. మార్గం, ఈ కర్మ ఫలాలన్నీ కూడా దేనికి మార్గం అంటే సుకృత లోకాన్ని పొందడానికి మార్గం, హయ్యర్ లోకాస్. ఇది మనం ఉండేది ఏ లోకం అండి? భూలోకం. పైన భువర్లోకం, దానిపైన సువర్లోకం, దానిపైన మహర్లోకం, దానిపైన తపోలోకం, లైక్ దట్. అట్లా ఆరు లోకాలు ఉన్నాయి పైన. కాబట్టి ఏ లోకానికి వెళ్ళాలి అంటే ఏ ఏ కర్మ చేస్తే ఆ లోకానికి, పితృలోకం, ఇవన్నీ కూడా ఉన్నాయి. హయ్యర్ లోకాస్ అన్నారు. హయ్యర్ లోకాస్ అంటే ఏమిటంటే మస్కిటోస్ ఉండవు అక్కడ, అంతే. 24 అవర్స్ వాటర్ ఉంటుంది. లేకపోతే ఎందుకండి, ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటే కష్టపడి ఇవన్నీ చేయాలా ఏమిటి? ఇంత కష్టపడి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు చేసి పేపర్లో చూసారా వాళ్ళు, ఆ జపాన్లోనే ఎక్కడో మంచు నీళ్ళలో నుంచున్నట్టు ఆయన, చిల్లు వాటర్లో. 95 ఇయర్ ఓల్డ్ పర్సన్, టుడేస్ పేపర్, ఎస్టర్డేస్ పేపర్, ఈ స్టాండింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్, స్టాండింగ్ ఇన్ దట్ ఐస్ క్యూబ్ వాటర్ అనమాట. 95 ఇయర్ ఓల్డ్ వాడే, ఇమాజిన్. అంటే ఏదో సంకల్పం ఉంటేనే కదా మనిషికి అట్ట చేస్తారు. ఇప్పుడు కూడా గంగాజలంలో, గంగానదిలో స్నానాలు చేస్తుంటారు జనం. ఎట్లా అండి, మనం చెయ్యి కూడా పెట్టలేము అందులో, అట్లాంటి నీళ్ళల్లో. అదొక తపస్సు, అదొక యజ్ఞం. కాబట్టి ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు మనిషికి ఎంతో నిష్ఠ వస్తుంది. దేనికంటే ఉన్నత లోకాలకు వెళ్ళడం కోసం, హయ్యర్ లోకాస్కి వెళ్ళాలి అనేటువంటి దానికోసం చేస్తారు. అందుకని అక్కడ ఏమిటంటే ఇంకా మనిషికి సౌఖ్య సుఖం ఎక్కువ. ఈ దుఃఖం, ఈ వ్యాధి, ఈ ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఉండవు. అందుకని పుణ్యం చేస్తే పుణ్యలోకం, పాపం చేస్తే నరకలోకం, రెండు చేస్తే మధ్యమ భూలోకం, ఉభాభ్యాం మనుష్యలోకం. పుణ్యేన పుణ్యలోకం, పాపేన నరకలోకం. రెండవ మంత్రం.
యదా లీలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహనే తదాజ్య భాగావంతరేణ ఆహుతి ప్రతిపాదయేత్.
రూల్స్ ఫర్ ద రిచువల్, ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అగ్నిహోత్రం అనేటువంటి ఒక రిచువల్, ఆ క్రతువును తీసుకొని ఇక్కడ చెప్తున్నారు శాంపుల్గా. అగ్నిహోత్రం అనేటువంటి చాలా ప్రధానం, వైదిక కర్మ అది. చాలా విశిష్టమైనటువంటి వైదిక కర్మ అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం ఎలా చేయాలి అనే దానికి నియమాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అనేటువంటిది ఈ మంత్రంలో చెప్పబడుతుంది. కర్మలు చేయాలి, కర్మలు చేస్తే ఫలం లభిస్తుంది, కర్మలు సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది అని కూడా చెప్తున్నారు. కర్మలు నియతంగా చేస్తే ఎటువంటి ఫలం లభిస్తుంది, కర్మలు నియతంగా చేయకపోతే ఎటువంటి ఫలం లభించకపోగా ఎటువంటి నష్టం కలుగుతుందని చెప్తున్నారు. మంత్రం సరిగ్గా చెప్పకపోయినా, ఆ ద్రవ్యం సరిగ్గా వాడకపోయినా ఎటువంటి నష్టాలు కలుగుతాయని చెప్తున్నారు. యదా అచ్చిహి లేలాయతే, యదా అంటే ఎప్పుడు, ఎప్పుడైతే అచ్చిహి లేలాయతే, అచ్చి అంటే మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు సమిధులన్నీ ఒక చోటికి చేసి నిప్పు రాజేస్తాం కదా, ఆ అగ్ని జ్వాలలు పైకి వస్తాయి. లేలాయతే ఏంటంటే ఆ ఫ్లేమ్ అంటాం, దాన్ని జ్వాలలు అంటాం తెలుగులో. ఆ అగ్ని జ్వాలలన్నీ పైకి వచ్చినప్పుడు హవ్యవాహనే, హవ్యవాహనే అంటే ఆ అగ్ని ఆజ్య భాగావ్ అంతరేణ ఆహుతి ప్రతిపాదయే. ఆజ్య భాగవ్ అంటే ఆ హోమకుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసిన తర్వాత, అది ప్రజ్వలింపజేసేటప్పుడు కూడా మన ఇంట్లో మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి ఇట్లా అంటించకూడదు, కృష్ణాయిల్ పోసో అట్లాంటివి చేయకూడదు. దానికి అరణి కట్టే అని ఒకటి ఉంటుంది, ఆ అరణి ఆ చెక్కని కనుక రెండింటిని రబ్ చేస్తే అగ్ని వస్తుంది, మంట వస్తుంది. ఆ మంట దూది పెడతారు, ఆ దూది పెట్టినప్పుడు ఆ మంట దానికి అంటుకుంటుంది, అది తీసుకువెళ్ళి ఆ హోమకుండంలో వేసి నిప్పు రాజేయాలి. అంతేగాని లైటర్ మ్యాచ్ బాక్స్ ఉంది కదా అని చెప్పి అంటించకూడదు. దాన్ని చర్న్ చేస్తారన్నమాట ఆ రాడ్ని కింద. అది చెప్పబోతున్నారు ఇక్కడ, ఇప్పుడే చెప్తే మళ్ళీ అంత అయిపోతుంది, అందుకని నేను చెప్పలేదు. అలా సృష్టించిన తర్వాత ఆ అగ్నిని, సమిధని బాగా ఎండినటువంటి పుల్లలు వేయాలి. పొగొచ్చేటట్టుగా, కంట్లో నీళ్లు గారేటట్టుగా పుల్లలు, తడిసిన పుల్లలు అట్లాంటివి వేయకూడదు. అందులో ఎటువంటి సమిధలు వాడాలని కూడా చెప్పబడింది శాస్త్రంలో. ఏవి పడితే అవి వేయకూడదు అందులో, హోమంలో, అగ్నిహోత్రంలో. కాబట్టి అవి బాగా మంట లేచినప్పుడు దానికి దక్షిణం వైపు, ఉత్తరం వైపు, దక్షిణం ఉత్తరం మధ్యలో ఆహుతి అనమాట, మనం వేయబోయన్నీ అందులో వేయాలి, అనైనా అందులో వేయాలి. అది ఇక్కడ చెప్పేది వాడు. ఆజ్య భాగవు అంటే ఉత్తరం వైపు అండ్ దక్షిణం వైపు, ఆ రెండుకి మధ్యలో ఆహుతి చేయాలి అది అని చెప్తున్నారు. ఆ హోమంలో పదార్థాలు ఆహుతి చేయాలి. తర్వాత ఆహవనీయ అగ్నిలో ఆహవనీయం అంటారు దాన్ని, అందులో వేయాలి. మిగతా పదార్థాలన్నీ మధ్యలో వేయాలి. హోమకుండ ఉంటుంది కదా, ఉత్తరం దక్షిణం మధ్యలో కొన్ని పదార్థాలు వేయాలి, మొత్తం హోమకుండలో మధ్య భాగంలో వేయాలి. ఎప్పుడు వేయాలి అన్నారు. ఆ పూర్ణాహుతి చేసేటప్పుడు అన్నీ వదులుతారు చూసారా, అందులో అగ్నిలో ఆ మంటలు బాగా పైకి వచ్చేటప్పుడు వేయాలిట. ఆ మంటలు పైకి రాకుండా ఉన్నప్పుడు వేయకూడదు ఏమి. ఎందుకు వేయకూడదు, అగ్ని పైకి వచ్చినప్పుడు ఎందుకు వేయాలి అనేటువంటిది కూడా చెప్తారు తర్వాత. ఇక్కడ ఆజ్య భాగం అంతరేణ ఆబ్లేషన్స్ అంటాం. ఆహుతి అంటే మనం ఆఫర్ చేసేటటువంటివన్నీ కూడా ప్రతిపాదయేత్ అంటే అందులో వదలాలి ఆ అగ్నిలో ఏదైనా సరే. తదా హవ్యవాహనేన, ఎప్పుడైతే ఈ అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటుందో, ఆ బాగా కిండిల్ అన్నమాట, కిండిల్ అయినటువంటి బాగా ప్రజ్వలించేటటువంటి అగ్నిలో ఇవి ఆ మధ్య భాగంలో వేయాలి. అక్కడ ఇక్కడెక్కడో వేయకూడదు, కరెక్ట్గా పట్టుకుని ఆ మధ్యలో వదిలిపెట్టాలి. సరిగ్గా వదిలిపెట్టకపోతే ఏమవుతుంది, ఏమవుతుందంటే నష్టం ఉన్నారు, చేసిన ఫలం వృధా అవుతుంది, ఆయాసం అంతేగాని ఫలం రాదు, ఆయాసం వస్తుంది, చేసినందువల్ల ఆయాసమే కానీ ఫలం ఉండదు అన్నారు. నేను కొన్ని విషయాలు విశేషార్థాలు కొన్ని చెప్తాను ఇందులో. ఈ శ్లోకంలో భాష్యకార ఏం చెప్పారంటే, అగ్ని ఆధానం అంటాం, అగ్నిహోత్రాన్ని అగ్నిధానం అంటాం. ఎవరు చేయాలిట ఈ అగ్నిహోత్రం అంటే, ఈ రిచువల్స్ అన్నీ కూడా కర్మకాండలో యజ్ఞయాగాది కర్మలన్నీ ఎవరు చేయాలి అంటే, రెండు కండిషన్స్, పుత్రుడు కలిగి ఉన్నవాడు మాత్రమే చేయాలి, కొడుకు ఉండాలి, తర్వాత నల్ల వెంట్రుకలు ఉండాలి. దానికి మంత్రం ఉంది ఇక్కడ, జాతపుత్ర కృష్ణకేశ అన్నారు. కొడుకు పుత్రుడు ఉన్నటువంటి వ్యక్తి కృష్ణకేశ అంటే బ్లాక్ హెయిర్డ్ పర్సన్, బ్లాక్ హెయిర్ ఉండాలి. నేను డై వేసుకుంటానండి అంటే ఒప్పుకోరు, ఒరిజినల్ బ్లాక్ హెయిర్ ఉండాలి. అంటే ఏంటి అర్థం, 40-45 ఏజ్కి లోపల చేసేయాలి యజ్ఞ యాగాలన్నీ కూడా. ఎందుకంటే 55-60 వస్తే కూర్చోలేము, నడు నొప్పి, మోకాళ్ళు నొప్పులు, ముందు కింద కూర్చోలేం కదా. ఇవన్నీ చేయాలంటే గంటలు తరబడి చేయాలి, ఎవరు చేస్తారండి. అందుకని పుత్రుడు ఉన్నవాడే ఎందుకు చేయాలండి అంటే, ఎందుకంటే ఆ అగ్నిహోత్రం అనేటువంటిది పరంపరగా ఆ కుటుంబానికి వస్తూ ఉంటుంది. ఆ అగ్నిని కొడుకుకి ఇవ్వాలి తర్వాత, ఆయన ఈయన తర్వాత ఆయన కొడుకు తీసుకుంటాడు అగ్నిహోత్రాన్ని, అతను చేస్తాడనమాట అట్లా. అందుకని కొడుకు ఉన్నటువంటి వాడు, పుత్ర జాతపుత్ర కృష్ణకేశ అగ్ని ఆదధీత అని చెప్పి చెప్పబడింది. అది ఒక పాయింట్. తర్వాత వేసేటప్పుడు ఆ మంత్రాలు చెప్తాం, అగ్న ఏ స్వాహ సోమా ఏ స్వాహ ప్రజాపత ఏ స్వాహ, ఇలా మంత్రాలు చెప్పాలి. ఆ మంత్రాల కింద అట్లా కొంచెం స్వరం కూడా తప్పు వచ్చిందంటే మీనింగ్ మారిపోతుంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారన్న తర్వాత చెప్తాను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, ఈ కండిషన్స్ రూల్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అనేటువంటి విషయం ఇప్పుడు చెప్పను, సీక్రెట్ తర్వాత చెప్తాను. సో ఈ మంత్రంలో మనకి ఇప్పుడు ఏం చెప్పింది, అగ్నిహోత్రం అనేది ఎలా చేయాలి, బాగా నిప్పు రాజుకున్న తర్వాత మనం వేసేటువంటి పదార్థాలన్నీ కూడా అందులో సరిగ్గా సరి అయిన స్థానంలో వేయాలి, ఈ విధంగా అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. అగ్నిహోత్రం అనేటువంటిది కామన్ ఫర్ ఎవ్రీ వైదిక, అందరికీ ఉంది అగ్నిహోత్రం, అది చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు. ఎందుకు అగ్నిహోత్రం ముఖ్యమైనటువంటిది కూడా చెప్తున్నారు. అగ్ని మాత్రం ఎందుకు తీసుకున్నారండి, వరుణుడిని తీసుకోవచ్చు కదా, వాయువు తీసుకోవచ్చు కదా అన్నారు. అందుకని ఋగ్వేదం ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే అగ్నిమీడే పురోహితం, అగ్ని అనే వర్డ్తోనే మొదలవుతుంది ఋగ్వేదమే. అగ్నిదేవత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. తర్వాత మంత్రం, మూడవ మంత్రం, యస్యాగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం
అతిథి వర్జితం చ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాంతస్య లోకాన్ హి నస్తి.
వార్నింగ్, స్టాట్యూటరీ వార్నింగ్ మాదిరి అన్నీ చెప్పిన తర్వాత ఇలా కనుక చెయ్యకపోతే ఎటువంటి నష్టాన్ని పొందుతావు అనేటువంటిది ఇక్కడ వార్నింగ్ ఇస్తుందన్నమాట. కర్మకాండ వేద మంత్రాలు చెప్తున్నాయి ఏమని అంటే, యస్య ఎవరికైతే ఎవరైతే యస్య యవని యొక్క యవని యొక్క కర్మలు అంటే ఆ చేసే వ్యక్తి యొక్క కర్మలు, ఆ యజ్ఞ యాగాదుల కర్మలు ఇటువంటివి లేకుండా చేస్తే, ఎటువంటివి లేకుండా, నెంబర్ వన్ అగ్నిహోత్రం, అగ్నిహోత్రం చేసేటప్పుడు అగ్నిహోత్ర రిచువల్లో చేసేటప్పుడు ఇవి కనుక లేకపోతే ఏమంటే, హుతం అంటే అదర్శం, హుతం అంటే దర్శ రిచువల్ అని ఒకటి ఉంది. అదర్శం అంటే దర్శం అనేటువంటి రిచువల్ లేనటువంటి అని అర్థం. న దర్శం అదర్శం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్శం అంటే, అదర్శం అంటే అమావాస్య, అమావాస్య నాడు చేయవలసినటువంటిది, చేయవలసినటువంటి దర్శయాగం అంటాం. అమావాస్య రోజు చేసేటటువంటి దర్శయాగం కనుక చెయ్యకుండా అగ్నిహోత్రం చేస్తే ఒకటి, నెంబర్ వన్ డిఫెక్ట్ నెంబర్ వన్, దాన్ని అదర్శం అంటాం. తర్వాత అపౌర్ణమాసం అంటే పౌర్ణమి నాడు చేయదగినటువంటి యాగం చేయకుండా ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో, రెండవ డిఫెక్ట్. అపౌర్ణమాసం అంటే పౌర్ణమి సమయంలో చేయవలసిన యాగం చేయకుండా ఎవరైతే అగ్నిహోత్రాన్ని అనుష్ఠిస్తారో చేస్తారో. సో అదర్శం, అదర్శం అంటే ఏం చెప్పాను, అమావాస్య నాడు చేయవలసింది, అది చేయకుండా ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో, అమావాస్య నాడు చేయవలసింది చేయకుండా, కాబట్టి దర్శయాగం అంటాం. అమావాస్య నాడు చేసేదాన్ని దర్శయాగం, అమావాస్య నాడు చేయకపోతే ఏమవుతుంది, అది అదర్శం అవుతుంది. అదర్శం అపౌర్ణమాసం, పౌర్ణమి నాడు చేయవలసింది చేయకపోతే ఏమవుతుంది, అపౌర్ణమాసం. తర్వాత అచాతుర్మాస్యం, అచాతుర్మాసం, చాతుర్మాస్య వ్రతం ఒకటి ఉంటుంది సంవత్సరంలో నాలుగు నెలలు, ఆ నాలుగు నెలల్లో వర్షాకాలంలో వస్తుంది చాతుర్మాస్య వ్రతం, అది చెయ్యకుండా ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో. నా చాతుర్మాస్యం అచాతుర్మాస్యం, చాతుర్మాస్యం కర్మ వర్జితం, చాతుర్మాస్య కర్మ చేయకుండా చేస్తే అగ్నిహోత్రం. రెండు, మూడవది అయిపోయింది. నాలుగు అచాతుర్మాస్యం అనాగ్రయణం, అనాగ్రయణం అంటే పితృకర్మలు అన్నమాట. ఆగ్రయణం అనాటి పితృకర్మ, ఈ ఇప్పుడు పొంగల్ వస్తుంది కదా, హార్వెస్ట్ టైంలో చేసేదాన్ని ఆగ్రయణం అంటాం. ఆ కొత్త ధాన్యం వస్తుంది కదా, నూతన ధాన్యం, ఆ ధాన్యంతో చేసే ఆ ఆహారాన్ని తయారు చేయాలి, గంజి అంటారు దాన్ని. అది ఆ గంజి తయారు చేసి ఆ నూతన ధాన్యంతో దాన్ని ఆహుతి చేయాలి అగ్నిహోత్రంలో. ఆగ్రయణం ఎప్పుడు, ఆ నూతనమైనటువంటి ధాన్యంతో చేయాలి, న్యూ గ్రెయిన్స్ అంటాం. అలా చేయకుండా ఎవరైతే ఈ అగ్నిహోత్రం రిచువల్ చేస్తారో, అనాగ్రయణం ఆ రిచువల్ చేయాలి. అనాగ్రయణం వితౌట్ ఆగ్రయణ రిచువల్ అని అర్థం. అది ఎప్పుడు చేయాలంటే శరద్ ఋతువులో చేయాలిట, ఋతువులే తెలియవు ఇవన్నీ. ఆ రోజుల్లో వైదిక కర్మలు చేసేవాళ్ళు కాబట్టి, ఇప్పుడు వైదిక కర్మ సంధ్యావందనమే చేయడం లేదు, అగ్నిహోత్రమా వైదిక కర్మలు ఎవరు చేస్తున్నారండి. ఇలా అన్నీ ఉండేవి ఆ రోజుల్లో చేసేవాళ్ళు. ఈ రోజులు కూడా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, సోమయాజులు ఉన్నారు ఇంకా చేసేవాళ్ళందరూ కూడా. సో అనాగ్రయణం, తర్వాత అవైశ్వదేవం. అవైశ్వదేవం అంటే వైశ్వదేవం రిచువల్ లేకుండా. వైశ్వదేవం అంటే మనం ఆహారం తీసుకునే ముందు ప్రతిరోజు ఈ యొక్క కాకి ఇవన్నీ ఉంటాయి కదా, కాకులకో పిల్లులకో ఆవులకో ఇటువంటి పశుపక్షాదులకి ఆహారం ఇవ్వడం వైశ్వదేవం. అలా పంచభూత పంచమహాయజ్ఞాలు చేయకుండా అని అర్థం, భూతయజ్ఞం చేయకుండా అవైశ్వదేవం ఎవరైతే చేస్తారో అవైశ్వదేవం. తర్వాత అతిథి వర్జితం, ఈ అగ్నిహోత్రం చేసే వ్యక్తి అతిథికి ప్రతిరోజు ఒక అతిథికి ఆహారం ఇవ్వాలి. అతిథికి కూడా ఇవ్వకుండా చేస్తే దాన్ని అతిథి వర్జితం అంటాం. అతిథి లేకుండా ఏ గృహం ఉండకూడదు. గెస్ట్స్ అంటే ఇప్పుడు గెస్ట్ హౌసెస్ ఉన్నాయి కానీ గెస్ట్స్ లేరు ఇంట్లో. ఈ రోజుల్లో ఎలా ఉంది పద్ధతి అంటే గెస్ట్ హౌసెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ గెస్ట్స్. వెనకటి కాలంలో గెస్ట్ హౌస్లు అన్నీ ఉండేవి కాదండి. ఎందుకంటే ఎవ్రీ హౌస్ ఇస్ ఏ గెస్ట్ హౌస్. ఇప్పుడు గెస్ట్ హౌస్ వేరే, గెస్ట్ హౌస్ల కుకింగ్ వేరే, అంతా వేరే. అందుకని చుట్టాలింటికి ఎవరు పోవడాలి, అందరు గెస్ట్ హౌస్లకే పోతారు. అంటే ఈ రోజు మారిపోయినాయి. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక గెస్ట్ ఉంటారనమాట. అతిథి అంటే ఎందుకన్నా దాన్ని తిథి లేకుండా ఎవరైతే ఉత్తరం రాసి నేను ఫలాని రోజు వస్తున్నాను అని చెప్పకూడదు. అతిథి నేను వస్తున్నాను మీ ఇంటికి వారం రోజులు ఉంటానంటే ఆయన అతిథి కాదు. మరి ఎవరండి అతిథి అంటే చెప్పకుండా అనుకోకుండా వెళుతూ వెళుతూ ఏదో ఊరి ప్రయాణంలో అక్కడ దిగుతాడు. దిగి రెండో తిథి ఉండకూడదు. మళ్ళీ ఈ పూట తిన్నాడు అంటే ఇంకా రేపు ఉండకూడదు. రాత్రికి రాత్రి ప్రయాణం వెళ్ళిపోవాలి. ఆయన అతిథి అంటే మన ఇంటికి వచ్చి వారం పది రోజులు ఉండే వాళ్ళందరూ అతిథులు కాదు. వీళ్ళు ఉత్తరాలు టెలిగ్రామ్లు ఇచ్చి ఫోన్లు చేసి ఎలా వస్తారు, వచ్చి పది రోజులు ఇరవై రోజులు ఉంటారు. వీళ్ళందరూ అతిథులు కారండి. అతిథి అంటే నతిథి. తిథి అనేటువంటిది లేకుండా ఆయనకి తెలియదు, వచ్చే ఆయనకి తెలియదు, ఇక్కడ ఆహ్వానించే వ్యక్తికి తెలియదు. ఆయన అతిథి అంటే అటువంటి వాళ్ళకి సత్కారం చేయాలి. అటువంటి వాళ్ళు అతిథి దేవోభవ అన్నారు. అటువంటి అతిథి లేకుండా గనక ఈ వ్యక్తి అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటే దానికి ఫలితం ఉండదు. అతిథి వర్జితం చ. తర్వాత అహుతం, అవిధినాహుతం. అవిధిన అంటే విధి లేకుండా, అంటే శాస్త్రం యొక్క విధులు పాటించకుండా. అవిధిన హోమకుండం ఎక్కడ చేయాలి, ఎంత లెవెల్లో చేయాలి, ఏం పెట్టి చేయాలి, ఎలా చేయాలి, దీనికంటే పద్ధతులు ఉన్నాయి. ఏ ఏ పూజారిని పిలవాలి, ఏ ఏ ప్రీస్ట్ని పిలవాలి, ఎంతమంది ఉండాలి, ఇవన్నీ లెక్క. మనం ఏమిటంటే ఎంత తక్కువలో జరుపుదామా అని చూస్తాం ప్రతి రిచువల్. వివాహం కూడా అంతే, ఉపనయనం అంతే. ఏ రిచువల్ చేసినా ఖర్చు తక్కువలో పోతుందా అని ఆలోచిస్తాడు మనిషి. ఫలం ఎక్కువ కావాలి, ఖర్చు తక్కువ కావాలి. కానీ ఆ రోజుల్లో నిష్ఠతో విధిగా చేసేవాళ్ళు, ఫలాన్ని ఎదురు ఆశించేవాళ్ళు కాదు. అది వచ్చి తీరుతుందనేటువంటి ఒక శ్రద్ధ నమ్మకం ఉంది. మనకిప్పుడేమిటంటే అరకొరగా చేస్తూనే ఎంత ఫలం వస్తుందా, సరిగ్గా వస్తుందో రాదో అనే శ్రద్ధ కూడా లేకుండా చేస్తాం. అలా చేసే వాళ్ళకి ఫలితం ఉండదు. అవిధిన హుతం, అహుతం అంటే సరైన కాలంలో చేయాలి. సంధ్యావందనం అంటే ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, మూడవ సార్లు చేయాలి. ఈ మూడు కాకుండా నేను వేరే టైంలో చేస్తానండి అనకూడదు. అగ్నిహోత్రం అయినా సరే, ఏ రిచువల్ అయినా సరే, దానికి ఒక ముహూర్తం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే చేయాలి, ఫలానా ప్రదేశంలోనే చేయాలని ఉంటుంది. అలా చేయాలి. అకాలే అని అకాలం అని అర్థం. అహూతం అంటే అకాలే హృతం అని అర్థం. సరైన సమయంలో చేయకుండా అకాలంలో చేయడం, అకాలంలో చేసినా కూడా ఫలితం రాదు. వీళ్ళందరికీ ఏమవుతుందిట అంటే ఇలా చేస్తే, అది వింటే భయం వేస్తుంది మీకు. వాట్ ఈస్ ద లాస్ అంటే సప్తమాన్ లోకాన్ హి నస్తి. సప్తమాన్ లోకాన్ అంటే ఏడు తరాలు. ఏడు తరాలంటే చేసే వ్యక్తితో ఒక తరం, ఆయనకు వెనకాల మూడు తరాలు, ముందు మూడు తరాలు, మొత్తం ఎన్ని తరాలు అయిందండి? ఏడు తరాలు. ఈ ఫలం, ఈ కర్మఫలం సరిగా రాకపోగా ఆ కర్మఫలం దుష్ట ఫలం ఈ ఏడు తరాలని నష్టపరుస్తుందిట. అందుకనే కదండి మేము చేయడం లేదు. ఏడు తరాలంటే ఏమిటి అర్థం? చేసే వ్యక్తి ఉన్నాడు కదండి, ఈయనకి తండ్రి, తర్వాత ఆ తండ్రికి తండ్రి ఏమవుతాడు? తాత. ఆ తాతకి తండ్రి ఏమవుతాడు? ముత్తాత. తండ్రి, తాత, ముత్తాత, ఇది వెనుకటిది పరంపర, ఇదో మూడు తరాలు. తర్వాత ఈయనకు కొడుకు ఉంటాడు కదా, కొడుకు, పుత్రుడు, తర్వాత మనవడు, పౌత్రుడు, తర్వాత ముది మనవడు, మూడు తరాలు. ఈ ఏడు తరాలు కూడా నష్టపోతాయట. ఆ సప్తమాన్ హి నస్తి, చేసిన పుణ్యం కూడా పోతుందిట సరిగ్గా చేయకపోతే. అందుకని శ్రద్ధాభక్తితో ఎవరైతే చేస్తారో కొంచెం చేసినా కూడా ఫలం ఉంటుంది. అందుకని విధిగా లేకుండా సరిగ్గా చేయకపోతే నష్టపోతారు. అందుకని పితృలోకంలో కూడా పోతుందన్నమాట మనం చేసే కర్మ. ఇక్కడ చేసే కర్మలు పితృలోకంలో కూడా పోతాయి, ఎందుకంటే అక్కడే కదండి ముత్తాతలు ఉన్నది, వాళ్ళకి నష్టమే కదా. అది ఇక్కడ ఎందుకంటే పిండ ప్రధాన, ఇవన్నీ చేసేది దేనికోసం? ఇవన్నీ కూడా వైదిక కర్మలే కదా, ఇవన్నీ కూడా ముత్తాతలు వాళ్ళ పితృలోకంలో కదా వెళతాయి. వీడు సరిగ్గా చేయకపోతే అక్కడికి వాళ్ళకే వెళతాయి, వాళ్ళేం ఫలం అనుభవిస్తారు. కాబట్టి ఈ ఏడు తరాలు నశిస్తాయి అన్నారు. నశిస్తాయి అంటే ఏమిటి? అనారోగ్యంతో బాధపడతారు, పేదరికంతో బాధపడతారు, వాళ్ళకు రాబోయే జన్మలు హీనమైన జన్మలు లభిస్తాయి ఆ పితృగా వాళ్ళందరికీ కూడా. మన పిల్లలు కూడా భవిష్యత్తులో కష్టాలు అనుభవిస్తారు అవి సరిగ్గా కనుక చేయకపోతే. అంటు రోగాలతో బాధపడతారు, వ్యాధులు, ఎటువంటి వ్యాధులు అంటే వదిలిపెట్టే వ్యాధులు కాదు, జీవితాంతం పీడిస్తాయి వ్యాధులు, నరకాన్ని అనుభవిస్తారన్నమాట సరిగ్గా కనుక చేయకపోతే కర్మలు. ఎందుకంటే శ్రద్ధగా వాటి మీద నమ్మకంతో చేయకపోతే ఏమవుతుందంటే వైదిక కర్మలు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ అగ్ని జ్వాల లేనప్పుడు నువ్వు ఆహుతి చేస్తే ఏమవుతుందంటే అగ్నిదేవత అవి ఎలా తీసుకెళ్తాడండి పైకి? అగ్నిదేవత పైకి వచ్చినప్పుడే కదా ఇస్తే కదా, పిల్లవాడు నోరు తెచ్చినప్పుడే కదా అన్నం పెట్టాలి. నోరు మూసుకున్నప్పుడు అన్నం పెడితే లోపలికి ఎట్లా పోతుందండి? ఆ అని నోరు తెరిస్తే కదా, నాలుక తెరిస్తే కదా వాడికి అన్నం పెట్టగలుగుతారు, అన్నం తింటే కదా వాడికి శక్తి వస్తుంది. అదేవిధంగా అగ్నిదేవుడికి ఏమేమి నాలుకలు ఉన్నాయి, అగ్నిదేవుడు పైకి లేచినప్పుడే నువ్వు ఎందుకు వెయ్యాలి అంటే అగ్నిదేవుడు నోరు తెరిచినట్లు అనమాట. అది ఆ జ్వాలలు అగ్నిదేవుడు నోరు తెరిచినట్లుగా సమానం. ఆ నోట్లో మీరు వేస్తున్నారు, వేసినప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ ఫలాన్ని ఆ లోకాలకు తీసుకువెళ్తాడు ఆ దేవతలకి. మీరు అగ్ని నోరు మూసుకున్నప్పుడు వేశారనుకోండి, ఆయన ఏం తీసుకెళ్తాడు? కొరియర్ సర్వీస్, ఇక్కడే కూర్చుంటాడు అగ్నిదేవుడు. ఈ కెనాట్ టేక్. ఆ అగ్నిదేవుని యొక్క నాలుకలు వర్ణించారు నెక్స్ట్ మంత్రంలో, ఎటువంటి నాలుకలు ఉన్నా ఏ రంగుల్లో ఉంటాయి వాటి యొక్క రూపం ఏమిటి అన్నది చదువుతా మంత్రం. నాలుగవ మంత్రం, కాళీ కరాళీ చ మనోజవా చ సులోహితాయ సులోహితాయ చ సుధూమ్రవర్ణాః స్ఫులింగిని విశ్వరుచి చ దేవీ లీలాయమానా ఇతి సప్త జిహ్వాః కాళి. ఆ నాలుకలు అగ్ని యొక్క నాలుకల పేరు ఇదంతా. నాలుక అంటే తెలుసు కదా టంగ్, ఆ ఒక్కొక్క టంగ్కి ఒక్కొక్క పేరు అనమాట, ఒక్కొక్క నాలుకకి ఏ రంగుల్లో ఉంటాయని. కాళి అంటే నలుపు రంగు, డార్క్ కలర్, అందుకే కాళికాదేవి ఆమె పేరు నల్లగా ఉంటుంది కాళికాదేవి, అందుకని ఆమె పేరు కాళి అని పేరు. కాళి ఒక అగ్ని నాలుక నలుపు రంగులో ఉంటుందట కాళి. తర్వాత కరాళి, కరాళి అంటే భయంకరంగా ఉంటుంది, ఫ్రైటనింగ్ అనమాట, అది చూస్తేనే భయం వేస్తుంది అలా ఉంటుంది. ఎవరది? మన నాలుకలు కాదండి, అగ్నిదేవుడి యొక్క నాలుకలు. మనోజవాచ అంటే ఒక అగ్నిజ్వాల మనోవేగాన్ని, మనోవేగం వంటి వేగం కలిగినటువంటి అగ్నిజ్వాల. ఎప్పుడైనా చూసారా అగ్నిజ్వాలను, అగ్నిహోత్రాలు? అవి పైకి లేచేటప్పుడు అవి ఎట్లా ఆడతాయి నాలుకలు, అగ్నిదేవుడి నాలుకలు అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంటుంది, చూస్తేనే భయంగా ఉంటుంది. సరిగ్గా చూస్తే ఎక్కడన్నా హోమ యజ్ఞం చేసేటప్పుడు అవి దాన్ని చూసేందుకు మనిషికి శక్తి ఉండాలి. మనం ఏం చేస్తామంటే అక్కడ ఇటు ఇటుపక్క అటుపక్క చూస్తూ ఉంటాం. అగ్నిహోత్రుడు ఉన్నప్పుడు ఒక చోట చేసేటప్పుడుట మనం చైర్లో కూర్చోకూడదుట, మాట్లాడకూడదు, శబ్దం చేయకూడదు. ఎందుకంటే అక్కడ అగ్నిదేవుడు ఉన్నప్పుడు మనం వినయంగా ఉండాలిట. చెప్పులు వేసుకుని వెళ్ళటం కానీ, కుర్చీలో కూర్చోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. అగ్నిదేవుడిని చూసామంటే వెంటనే నమస్కారం చేయాలట. ఎక్కడ చూసినా సరే, ఏ సమయంలో చూసినా సరే వెంటనే నమస్కారం చేయాలి. అంత శక్తి ఉంది అగ్నిదేవుడికి. కరాళి మనోజవాచ. తర్వాత సులోహిత. సులోహిత అంటే ఎర్రటి, డార్క్ రెడ్ కలర్ అన్నారు. ఎర్రటి ముదురెరుపు అంటాం, ముదురెరుపు అంటాం, మెరూన్ కలర్ ముదురెరుపు. సులోహిత, డీప్ రెడ్. సుధూమ్రవర్ణ అంటే, సుధూమ్రవర్ణ అంటే కొంచెం ఎర్రదనంతో కలిసి ఉంటుందంటే, కొంచెం నలుపు కలిసి ఉంటే గ్రే కలర్ లాగా ఉంటుంది. ఒక నాలుక, ఒకటి మరీ ఎర్రగా ఉంటుందట, ఒకటే నల్లగా ఉంటుందట. ధూమ్రవర్ణం అంటే ఎరుపు నలుపు కలిసినటువంటి రంగు అని అర్థం. స్ఫులింగ, స్ఫులింగిని అంటే ఒక ఫ్లేమ్ చూడండి, నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి అందులో నుంచి. అన్ని ఫ్లేముల్లో నుంచి నిప్పు రవ్వలు రావు. ఏ ఫ్లేమ్, ఏ జ్వాలలో నుంచి అయితే నిప్పు రవ్వలు వస్తుంటాయో దాన్ని స్ఫులింగిని అంటాం. చాలా బాగుంటుంది చూడటానికి. ఆ రవ్వలు వచ్చేటటువంటి, నిప్పు రవ్వలు వస్తూ ఉంటే జ్వాల వస్తుంది చూసారా, అది చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అది విశ్వరుచి అంటే నానా రంగులు, అన్ని రంగులు ఉంటాయి. ఆకుపచ్చ రంగు, నీలం, అగ్నిలో ఎరుపు, నీలం, నలుపు, కాషాయ రంగు, అన్ని రంగులు కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి. మాలు చిన్న దీపం పెట్టే చూడండి మీరు, అన్ని కలర్లు కనపడతాయి అందులో ఓపిగ్గా చూస్తే. ఇటువంటివన్నీ, ఇవన్నీ కూడా నాలుకలు ఎవరికి, అగ్నిదేవుడికి. కాబట్టి కాళి, కరాళి, మనోజవాచ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచీచ, దేవి. దేవి అంటే దివ్యమైనటువంటి, ప్రకాశమైనటువంటిది అని. ఈ జ్వాలలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి కదా, ప్రకాశంతో కూడినటువంటి అని అర్థం. దేవి విశ్వరుచి, రుచి షైనింగ్ అని అర్థం. లీలాయమాన సప్త జిహ్వాహ ఇది, సప్త జిహ్వాహ. లీలాయమాన అంటే ఇవన్నీ కదులుతూ ఉంటాయి నాలుకలు. అగ్నిజ్వాలలు ఒకే రకంగా ఉంటాయండి, సెకండ్ సెకండ్ కదులుతూ ఉంటాయి, మూవింగ్. లీలాయమాన అంటే కదులుతూ ఉంటాయి. సప్త జిహ్వాహ అంట ఇవన్నీ, సప్త అంటే ఏడు, జిహ్వాహ అంటే నాలుకలు, ఏడు నాలుకలు. అందుకని అగ్నిదేవుడి ఫోటో ఎక్కడున్నా సరే ఏడు నాలుకలు పెడతారు. ఇవన్నీ కూడా రంగులు కాబట్టి అటువంటి అగ్నిదేవుడికి ఆహుతి చేయాలి మనం వేసేవన్నీ కూడా. తర్వాత వచ్చే వారం చూస్తాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.